ఇంతకీ యజ్ఞం అంటే ఏమిటి? యజ్ఞ కర్మ సముద్భవ, మంచి పని అంతా యజ్ఞమే. ఇప్పుడు ఇవాళ నేను ఉపన్యాసం చెబుతున్నాను, ఇది అక్షర యజ్ఞం. మీరు శ్రద్ధతో వింటున్నారు, శ్రవణ యజ్ఞం, దీపారాధన చేశాం, దీపయజ్ఞం. ఇందులో ఉన్న మంచి మంచి విషయాలు రాసుకుంటున్నారు, దీనికి లేఖన యజ్ఞం. ఇక్కడ ఏ విధమైన ఆటంకం లేకుండా సేవ చేస్తున్నారుగా. చాలామంది లోపలికి వచ్చే వాళ్ళని పంపించడం, వచ్చిన వాళ్ళకి నిశ్శబ్దంగా వాతావరణాన్ని కల్పించడం, ఇదంతా సేవాయజ్ఞం. ఇలా రకరకాల యజ్ఞములు జరుగుతున్నాయి, ఇవన్నీ యజ్ఞములే. యజ్ఞం అంటే కేవలం కుండం పెట్టి అందులో నిప్పు వెలిగించి కేవలం నెయ్యి వేయడమే కాదు, సహకారం చదవడమే కాదు, సత్కర్మాచరణములన్నీ యజ్ఞములే. ఆ యజ్ఞముల వల్ల మనకి వేళకింత ఆహారాన్ని అందిస్తూ కాపాడుతున్నది గనక మనందరికీ ముందు వసతి, తర్వాత భోజనం ఇస్తున్న ఈ కొండ శ్రీశైలము అని పిలువబడింది. అంటే ఆహారాన్ని కూడా ఇస్తోంది. ఆహారంతో పాటు ఆహారం తిన్నాక ప్రతి జీవికి మలమూత్రాలు, స్వేదము అని కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఆహారం సేకరించే ప్రాణికి ఉన్న ప్రధాన లక్షణములు, ఒకటి మల విసర్జన, రెండు మూత్ర విసర్జన, మూడవది స్వేదం, నాలుగవది శ్లేష్మం అంటే కఫం అన్నమాట, వాతం, పిత్తం. వీటన్నిటినీ మళ్ళీ శుభ్రం చేసుకోవాలి. ఇవన్నీ విడిచిపెట్టడానికి ఈ కొండ లేకపోతే మనం చేయలేము. అండలేకపోతే ఈ కొండ మనం ఈ నిత్యకృత్యాలు, కాలకృత్యాలు నిర్వహించుకోలేము. ఈ నిత్యకృత్యాలకి అండగా ఉంటుంది, వీటికి కావలసిన ప్రక్షాళనకి, శుద్ధి చేసుకోవడానికి కావలసిన నీరు ఇస్తోంది. ఇప్పుడు ఒళ్ళంతా చెమట పట్టింది, ఆ చెమటతో ఎంతసేపు ఉంటావు? వెంటనే స్నానం చేయాలి. మనిషి దగ్గర నుంచి దుర్వాసన వస్తే అటువంటి వాడు నరకానికి పోతాడు అని భాగవతంలో నాలుగో స్కంధంలో నరక వర్ణనలో చెప్పారు. మనం చేసే పాపాలలో ఒక పాపం ఏమిటో తెలుసా? మన దగ్గర చెమట వాసన ఎక్కువ రాకూడదు. చెమట వాసన వల్ల, మన నోటి నుంచి వచ్చే దుర్వాసన వల్ల పక్కవాడు బాధపడతాడట. ఆ పక్కవాడిని నువ్వు నీ వాసనతో బాధ పెట్టావు గనక నిన్నేం చేస్తాడు? వైతరణి అని ఒక నదిలో వేస్తాడు. పోనీ నేను చెప్పింది నిజమో కాదో గరుడ పురాణం చూసుకోండి. గరుడ పురాణంలో ఏమని చెప్పాడంటే, వైతరణి అని ఒక నది ఉన్నది నరకంలో. ఆ నరకంలో ఎవరు పడతారు? మన వల్ల, మన వాసన వల్ల పక్కవాడు బాధపడితే. అందుకని మనం ఏం చేయాలన్నమాట, మలమూత్ర విసర్జన చేసుకున్నాక శుభ్రంగా స్నానం చేయాలి. శరీరం దగ్గర నుంచి దుర్వాసన కంపు రాకుండా చూసుకోవాలి. నోరు శుభ్రంగా కడుక్కోవాలి. ఎప్పటికప్పుడు మనం అలా మాట్లాడుతూ ఉంటే నోటి నుంచి సువాసన రావాలి. అప్పుడు మనం ఊర్ధ్వలోకాల్లో ఉత్తమ లోకాలు కడతాం, లేదా అతి భయంకరమైన వైతరిణి నదిలో పడిపోతాం. అందుకని ఇన్ని రకాలుగా మనం ప్రక్షాళన చేసుకోవాలి. శరీరాన్ని ప్రక్షాళన చేసుకుని శుద్ధి అవ్వాలంటే నీరు కావాలి. మళ్ళీ ఆ నీరు ఇచ్చేది కూడా ఈ కొండే. అందుకని కూడా దీన్ని శ్రీశైలం అన్నారు. ఒకటా రెండా, ఈ కొండ చేస్తున్న సేవలన్నీ ఇన్ని కావు. నేను నిన్న కూడా చెప్పాగా మీకు, ఇక్కడున్న ప్రతి పాషాణం గండశిలలెల్ల శంభులింగంబులిందు. ఇక్కడ కనపడుతున్న అర్చకులు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క శివస్వరూపం అని చెప్పారు. అందువల్ల వాళ్ళని మనం ప్రత్యక్షంగా నడిచొచ్చే శివుళ్ళు అట అర్చకులు. ఇక్కడ ఉండేటటువంటి ఈ పిల్లలందరూ కూడా కుమారస్వాములు, గణపతులతో సమానం అని చెప్పారు. ఇక్కడ వేదాధ్యయనమో, ఆగమశాస్త్రాలు, ఇంకో శిల్పశాస్త్రమో నేర్చుకునే వాళ్ళు పిల్లలు ఉంటారు కదా, ఈ పిల్లల్లో కొంచెం లావుగా బొజ్జున్నటువంటి వాళ్ళేమో గణపతులు, కొంచెం నాలా సన్నగా ఉన్నవాళ్ళంతా కుమారస్వాములు, అటు ఇటు కాకుండా ఉన్నవాళ్ళు కూడా వాళ్ళు కూడా వీరభద్రుల్లాగా ఉంటారు అనమాట. అంటే అంత లావు మరి అంత సన్నగా కాకుండా ఉన్నవాళ్ళు వీరభద్ర స్వరూపాలు. అలాగని ఇప్పుడు మీరు వీరభద్రుల తాండవం చేయమని కాదు, వాళ్ళని అలా భావించమని శాస్త్రం. ఈ విధంగా ఈ కొండ మీద ఉన్నంతసేపు సర్వం శివమయం జగత్తుగా చూసుకోవాలి అని స్వయముగా శివపురాణంలో నందీశ్వరుడు చెప్పాడు. అది కూడా బ్రహ్మగారికి చెప్పాడు. ఎందుకు చెప్తున్నాను ఈ మాట? ఇన్ని రకములుగా మనల్ని సేవిస్తున్న ఈ పవిత్రమైన వస్తువుకి శ్రీ అని పేరెట్టారు. ఈ సౌమిని, సౌపర్ణిక పెద్దలని అలా సేవించేది గనక ఆమెకు శ్రీ సౌమిని అని పేరెట్టారు. 8 ఏళ్ళు వచ్చాయి. అప్పటిదాకా చాలా భక్తితో పెద్దల్ని పూజించడం, తల్లిదండ్రులను పూజించడం, అందరినీ సేవించడం, వచ్చిన వాళ్ళకి ఇంత అన్నం పెట్టడం చేసే ఈ పిల్లలో కొంచెం మార్పు వచ్చింది. ఒక్కోసారి మార్పులకు కారణం చెప్పమంటారా? పక్కన ఉన్నవాళ్ళ స్నేహం. అందుకే పిల్లల్ని ఎప్పుడూ కూడా మంచి వాళ్లతో స్నేహం చేసేలా చెయ్యాలి. మన పక్కనున్నవాడు సరైన వాడు కాకపోతే వాడు దుర్బుద్ధి మనకు వస్తుంది. ఒక కుర్రాడు పక్కనవాడు నిద్రపోయాడు అనుకోండి, ఆటోమేటిక్గా పక్కవాడికి కూడా ఏమనిపిస్తుంది, వాడు హాయిగా నిద్రపోతున్నాడు, నన్ను ఒక్కడే ఇక్కడ కూర్చోబెట్టి పురాణం వినమంటున్నారు, నేను మాత్రం ఎందుకు నిద్రపోకూడదు అనిపిస్తుంది. అందుకని ఎప్పుడూ కూడా పిల్లలకి చిన్నప్పటి నుంచి సజ్జన సాంగత్యం కల్పించాలి. దుర్జనులతో స్నేహం వల్ల పాడైపోయిన నీచుడు దుర్యోధనుడు. దుర్యోధనుడు పక్కన ఎంతసేపు పనికి మళ్ళిన వాళ్ళు ఉండేవారు. దాంతో దుర్యోధనుడు తాను చచ్చి 10 మందిని చంపాడు. అదే ధర్మరాజు వీలున్నంత వరకు పవిత్రులతో స్నేహం చేశాడు, మహాత్ములతో స్నేహం చేశాడు. మీరు స్కూల్కి వెళుతున్న పిల్లల్ని కూడా
పెద్దలు ముఖ్యంగా జాగ్రత్తగా చూడాలన్నమాట ఆ విషయం. మన పిల్లలు ఎవరితో స్నేహం చేస్తున్నారు? ఇంటికి రాగానే నాకు సెల్ ఫోన్ కొనిపెట్టు అన్నారంటే ఈ పిల్లల్ని చాలా జాగ్రత్తగా అదుపులో పెట్టాలి. 10 ఏళ్ల పిల్లాడు సెల్ ఫోన్ ఎందుకు అడుగుతున్నాడు అంటే పక్కన క్లాస్మేట్ వాడు కూడా అలాంటి కొన్నాడనమాట, వాడిని చూసి వీడు నేర్చుకుంటున్నాడనమాట. ఎట్టి పరిస్థితుల్లో పిల్లలకి గొంతెమ్మ కోరికలు వస్తున్నాయి అంటే దానికి సాంగత్యం మూల కారణం గనక అలాంటి సంగతిని, అలాంటి స్నేహాన్ని ప్రారంభావస్థలోనే తుంచెయ్యాలి. మొక్కగా వంచకపోతే పిల్లల్ని పెద్దయ్యాక తల్లిదండ్రులకు గుదిబండి అయిపోతారు. ఆ పిల్లల్ని తల్లిదండ్రులు రోజు భరించడం కష్టం. కాబట్టి జ్ఞానులు ఏం చెప్పారంటే ఎట్టి పరిస్థితులలోనూ పిల్లలని సాధ్యమైనంత వరకు కొంచెం మంచి పిల్లలతో కలపండి. అన్నిటికంటే గొప్పదనమాట ఏమిటి? సజ్జన సాంగత్యం. అసలు ఎవరితో స్నేహం చేయకుండా సాధ్యమైనంత వరకు ఎక్కువగా మౌనంగా ఉండడం ఎలాగో మంచిది. కానీ మౌనంగా ఉంటే మనం చదువుకోవడం కష్టం, కొన్ని పనులు అవ్వడం కష్టం. పనులు అవ్వాలంటే జనుల సాంగత్యం ఉండాలి, ఆ సాంగత్యం సజ్జన సాంగత్యం అయి ఉండాలి అని మార్కండేయ పురాణంలో దత్తాత్రేయ చరిత్రలో చెప్పారు. సంగతి విడువగ వలయును సంగము విడువంగ కడున శక్యమయ్యిన చేయంగ వలయు సత్సంగము సంగ రుచకు ఔషధంబు సద్భజన మిలన. నాయన, అనవసర స్నేహాలు చేయకు, ఎక్కువ మాట్లాడకు, కానీ సాంగత్యం లేకపోతే, సాంగత్యం అంటే స్నేహం అన్నమాట, 10 మందితో కలిసి ఉండకపోతే మనకి పనులు అవ్వవు, కొన్ని శుభాలు కలగడం కష్టం. అందులో ముఖ్యంగా ఉద్యోగాలు చేసేవాళ్ళు తోటి వాళ్ళు కలుపుకోకపోతే వీడు పడగొడతారు, కనుక సాంగత్యం తప్పదు. అలాంటప్పుడు వీలున్నంత వరకు సత్సంగం చేయి. దుర్మార్గుడని మాత్రం మొహమ్మద్ అనకూడదండోయ్. మీకు ఒక రహస్యం చెప్పనా, ఎవడైనా ఎక్కువ పదే పదే తిడితే లోపల కసి పెట్టుకుంటాడు, ఆ కసి ఎప్పుడో ఒకప్పుడు మన కొంప ముంచుతుంది. అందుకని అలాంటి వాడిని ఎప్పటికప్పుడు దువ్వుతూ ఉండాలట. ఒక్కొక్కప్పుడు అవతలవాడు పనికిమాలవాడు సామాన్యుడు వాడేం చేస్తాడు అనుకుంటామో వాడే కొంప ముంచుతాడు. ఆ మాట నేను చెప్పడం కాదు, పురాణాల్లో చెప్పారు. సాంగత్యం అనే రోగానికి సత్సాంగత్యం మంచిది. అలాగని దుర్మార్గుల్ని, నువ్వు దుర్మార్గుడివి నీతో స్నేహం చేయను అంటే కూడా ప్రమాదం. పూర్వం ఒక రాజుగారు ఉండేవారు. ఆ రాజుగారి దగ్గర ఒక గొప్ప వర్తకుడు స్నేహంతో ఉండేవాడు. ఈ వర్తకుడి మీద ఉండే అభిమానంతో రాజుగారు అంతఃపురానికి రానిచ్చేవాడు. అంతఃపురంలో రాణిగారికి కూడా నగలిచ్చేవాడు ఈయన. అంటే అంతఃపురంలోకి రాజులు ఎవరిని పడితే వాళ్ళని రానివారు కదా. కానీ ఈ వర్తకుడిని రాజుగారు అతని మంచితనం అయితేనే, అతను తనకి తరచుగా కానుకలు ఇవ్వడం వల్ల అయితేనే అంతఃపురానికి రానిచ్చేవాడు. ఒకసారి ఆ వర్తకుడు తన పుట్టినరోజు పండుగ చాలా వైభవంగా చేసుకున్నాడు. ఆ పండుగకి రాజుగారిని, మంత్రి గారిని, ఇంకా పక్కనుండే పురోహితుల్ని అందరినీ పిలిచాడు. రాజుగారి ఇంటి ముందు తుడిచేవాడు ఒకడున్నాడు, తుడిచేవాడిని కూడా పిలిచాడు. ఆ పండుగకి రాజుగారిని, మంత్రి గారిని, ఇంకా పక్కనుండే పురోహితుల్ని అందరినీ పిలిచాడు. రాజుగారి ఇంటి ముందు తుడిచేవాడు ఒకడున్నాడు, తుడిచేవాడిని కూడా పిలిచాడు. ఈ తుడిచేవాడు అందరికంటే ముందు వచ్చి మంత్రి గారి కోసం ఇలా వేసిన ఒక గొప్ప సీటు ఒకటి ఉంది, పెద్ద కుర్చీ. ఆ కుర్చీలో వచ్చి కూర్చున్నాడు. కూర్చోగానే వర్తకుడు గొళ్ళు మండిపోయి, ఇది మంత్రి గారి కోసం వేసిన ఆసనం, నువ్వు వచ్చి టీవీగా కూర్చుంటావట్రా అని మెడపట్టుకుని బయటికి గెంటేశాడు. వాడు వెళ్ళిపోతూ మన గోడలు గుద్దుకుంటూ కసిగి వెళ్ళిపోయి నిస్సంగతి చూస్తానన్నాడు. ఆ నీ మోహన్, నువ్వేమిట్రా తుడిచేవాడివి, ఊడ్చుకునే పనివాడివి, నువ్వేం చేస్తావన్నాడు ఈ వర్తకుడు. ఇది జరిగిపోయింది. రాజుగారు వచ్చారు, మంత్రి గారు వచ్చారు, తక్కిన వాళ్ళంతా వచ్చారు. ఆ ఫంక్షన్ చాలా అద్భుతంగా జరిగిపోయింది. పుట్టినరోజు వేడుక ఓ చాలా వైభవంగా చేశాడు. ఆ మర్నాడు రాత్రి రాజుగారు పడుకుని తెల్లవారుజాము లేచేవాడు ఆయన. అప్పుడే తెల్లవారుజాము లేస్తూ ఉండగా ఈ పనివాడు మెడబట్టు గింటేశాడుగా వర్తకుడు, ఆ కసితో ఉన్నవాడు, ఈ వర్తకుడు అంతం చూసేదాకా నేను నిద్రపోనని ప్రతిజ్ఞ పోని చీపురు తల తుడుస్తూ తుడుస్తూ రాజుగారు అప్పుడే లేచాడని కనిపెట్టి, ఈ మధ్యన ఈ వర్తకుడికి ఏదో దుర్బుద్ధి పుట్టినట్టుంది, లేకపోతే రాజుగారు లేనప్పుడు రహస్యంగా రాణిగారు అంతఃపురంలోకి ఎందుకు ఎడతాడు, రాణిగారితోటి పట్టుకుని చెయ్యి పుచ్చుకుని మాట్లాడాడే, రాణిగారి చేతి గాజులేశాడే అన్నాడు గొణిగాడు. ఈ గొణుగుడు రాజుగారి చెవిలో సూటిగా పడిపోయింది. వీడు గొణుక్కుంటున్నట్టు సుస్పష్టంగా రాజుగారి చెవిలో వేసాడన్నమాట. రాజుగారు గొళ్ళు మండిపోయి, ఏమిరా దౌర్భాగ్యుడు ఏం వాగుతున్నావు అంటే, నేనేం వాగానండి అన్నట్ట. ఎలా నిజం చెప్పరా అంటే, నేను వాగానండి, నిజమేననుకుంటానండి, రాణిగారి చేతులు వర్తకుడు పట్టుకున్నాడు అనుకుంటానండి, నేను చెప్పేశానండి అన్నట్ట. ఇంకా చూడండి, ఇలాంటి మాటలు గుండెల్లో గుచ్చుకుపోతాయి. రాజుగారికి అనుమానం పట్టేసుకుంది. ఈ వర్తకుడికి ఏ దుర్బుద్ధి లేకపోతే తన పుట్టినరోజు పండక్కి రాణిని ఎందుకు పిలిచాడు? అంతమంది ఉండగా నాకు కూడా కాదని రాణిగారికి ఎందుకు బంగారు గాజులు ఇచ్చాడు? వీడేదో అంతఃపుర ద్రోహం చేస్తున్నాడు, అందుకే ఎవడిని పడితే వాడి అంతఃపురంలోకి రానివ్వకూడదు అని వెంటనే చేశాడు. ఒరే, మరి కాసేపట్లో వర్తకుడు కనుక ఇక్కడికి వస్తే అంతఃపురంలోకి వెళ్ళడానికి వీలు లేకుండా మెడబట్టుకు గెంటేయండి అన్నాడు రాజుగారు. పాపం మామూలుగానే వర్తకుడు వచ్చాడు రోజులాగే. అంతఃపురంలోకి వెళ్ళబోతుంటే కాపల వాళ్ళు అన్నారు లోపలికి వెళ్ళడానికి వీల్లేదన్నారు. ఇదేమిటే, రోజు లోపలికి వెళ్ళొచ్చు కదా, వెడుతున్నాను కదా, ఇవాళ ఎందుకు ఆపారంటే ఏమోనండి, రాజుగారు పొద్దున్నీ చాలా కోపంగా ఉన్నారు, బహుశా మీరు కనపడితే చంపినా చంపేస్తారు, ఎందుకు వచ్చింది పొండన్నారట. వీడు బిక్కమొహం పెట్టుకుని, ఎప్పుడు లేని రాజుగారికి ఎంత కోపం మీద ఎందుకు వచ్చిందో, అందుకే ఫంక్షన్స్ చేసేటప్పుడు మరీ ఎక్కువగా భారీ ఖర్చుతో చేయకూడదు, బహుశా నేను భారీ ఖర్చుతో ఫంక్షన్ చేయబట్టి ఉత్సవం చేయబట్టి నా దగ్గర డబ్బు ఎక్కువ ఉందని రాజుగారికి కూడా తక్కువ వచ్చిందేమో అని అనుకుని పాపం మొహం పెట్టుకుని నక్కి పెడుతున్నాడు. ఇంతలో ఈ చీపురు పుచ్చుకుని వాడు ఏమన్నాడు, వీణ్ణి అలా వెనక్కి తెప్పి పంపడం కాదు, మొన్న వాళ్ళ ఇంట్లో నన్ను మెడబట్టు గెంటాడు, అలా గెంటేయండి పుట్లేరా అన్నట్ట. అప్పుడు అర్థమైపోయింది వీడికి, ఓహో ఇంతటికీ మూల కారణం ముసలం ఎక్కడుందనమాట, వీడేదో పనివాడు అనుకున్నాను అనుకుని వాడిని వెంటనే, ఒరే నీకు పుణ్యం ఉంటుంది మా ఇంటికి రారా అని బతిమాలి ఇంటికి తీసుకుపోయి వాడిని కుర్చీలో కూర్చోబెట్టి 10,000 రూపాయలు విలువ చేసే పట్టుబట్టలు పెట్టి వాడికి కాస్త బంగారపు గాజులు అవి ఇచ్చి మీ ఆవిడికి పట్టుకెళ్ళని గడ్డం పట్టుకుని, ఒరే నాకు నిజంగా నీ మీద కోపం లేదురా, ఆ కుర్చీ మంత్రి గారి కోసం వేశాను, ఆ కుర్చీలో నువ్వు కూర్చున్నావునుకో, కాసేపు నాకు మంత్రి గారు వచ్చారనుకో, ఆయనకు ఆసనం లేకుండా నువ్వు కూర్చుని ఉంటే నా పీకి తీసేస్తాడు కదా, అందుకని ఏదో కోపంతో అన్నాను అనగానే చచ్చా, ఇంక మీ మీద కోపం ఏమిటండి, అసలు ఇలాంటి బట్టలు నా జన్మలో చూశానా, అందులో మా ఆవిడకి బంగారు గాజులు ఇచ్చారు, ఎప్పుడు మట్టి గాజులే కదా అండి నాకు ఎవరైనా ఇచ్చేది, ఇంకేముంది మీ గురించి రాజుగారి దగ్గర మంచిగా చెబుతానన్నట్ట, ఏం చేస్తావరో మళ్ళీ నేను అంతఃపురంలోకి వెళ్ళేలా చెయ్యన్నట్ట, ఇంక మీరు దాని గురించి మర్చిపోండి అన్నాడు. మర్నాడు మళ్ళీ పొద్దున్నే ఈ పనివాడు రాజుగారు లేచే సమయానికి చీపురు కట్టలో తుడుస్తూ రాజుగారు లేచాక ఆయన్ని చూడనట్టు నటిస్తూ రాజుగారు ఈ మధ్యన దొడ్డికి వెళ్ళి దోసకాయలు తింటున్నాడు అన్నట్ట. రాజుగారు దొడ్డికి పోయి దోసకాయలు తిన్నాడు అనగానే వాడికి రాజుగారు గొళ్ళు మండిపోయి, ఏం రా వాగుతున్నావు అన్నాడు. మహారాజా ఏమిటి, ఈ మధ్యన ఒక పిచ్చ పట్టిందండి, పిచ్చవాగుడు వస్తుంది నోట్లోంచి, ఏం వాగుతానో తెలియదండి, నాలో నేను కొడుక్కుంటానండి, బాత్రూంలోకి వెళ్ళి పాటలు పెట్టుకుంటూ వింటానండి, బాత్రూంలో గంటల తరబడి గడుపుతానండి, ఇదో వెర్రండి నాకు, ఇవేం పట్టించుకోకండి అన్నట్ట. అప్పుడు రాజుగారికి మతిపోయి, నేను ఈ పిచ్చాడి మాటలు విని అన్యాయంగా వర్తకుండా అనుమానించి వాడిని మెడబట్టి గెంటేనా, నేను దొడ్డికెళ్ళి దోసకాయలు తిన్నాంటా వెధవా, వీడిని 10 కొరడ దెబ్బలు కొట్టండి అని అన్నాడు. లేదు మహారాజా, పిచ్చి పెట్టిన వాడిని నన్ను కొడితే ఏమిటండి, నాకు ఈ మధ్యన పిచ్చి పెట్టిందండి, మా మధ్యన మా ఆవిడ అప్పడాల కరతో నెత్తి మీద కొట్టింది, అప్పటి నుంచి నా మాడు పగిలి ఇలా వెర్రివాగుడు వస్తుంది అన్నట్ట. రాజుగారు నవ్వి వదిలేశారు, వర్తకుని మళ్ళీ లోపలికి ప్రవేశపెట్టారు. ఇది ఎందుకు చెప్పాడంటే, నీతి చంద్రికలో అని పంచతంత్రంలో కథ ఇది, నేనేం మామూలు కథ చెప్పలే ఇప్పుడు. పంచతంత్రంలో విష్ణు శర్మ చెప్పిన గొప్ప కథ. ఎప్పుడు మనం ఒక్కొక్కటి పిచ్చాడు అనుకుంటాం, వాడు సామాన్యుడు అనుకుంటాం, నౌకరు అనుకుంటాం, అలాంటి వాడి దగ్గర ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి, వాడిని చాలా 1000 కళతో కనిపెట్టాలి. మనకి ఇష్టం లేకపోతే వాడి మొహం తోడుకుండా వాడిని పంపేయాలి తప్ప, వాడితోటి వేళాకోళం చేశామా వాడు కక్ష కట్టి ఎప్పుడు ఎక్కడ ఏ లూఫోల్స్ ఉంటాయో కనిపెట్టి కొంప ఉంచుతాడు. కాబట్టి అనుక్షణము కూడా నీచులతో కూడా సాంగత్యం చేయాలి, ఒక్కొక్కప్పుడు వాడిని కూడా నెత్తి మీద పెట్టుకోవాలి, అలాగని వాడిని తిట్టకూడదు. ఇవన్నీ తెలుసుకుని మనిషి చాలా జాగ్రత్తగా జీవితాన్ని గడిపితే జీవితంలో ఎప్పుడూ కష్టం పొందడు. అదే తెలివితేటలంటే మరి, ఎవడిని ఎలా ఉపయోగించుకోవాలో అలా ఉపయోగించుకోవాలి, ఎవరితో ఎలా ఉండాలో అలా ఉండడం పెద్ద కళ. అతిగా వాగకూడదు, వాగకుండా ఉండకూడదు, దుర్మార్గులతో స్నేహం చెయ్యాలి, చెయ్యకూడదు, మంచి వాళ్ళతోటే స్నేహం చెయ్యాలి, ఒక్కొక్కప్పుడు ఎవరితో అయినా ఇష్టం లేని వాళ్ళతో కూడా ఇష్టం ఉన్నట్టు నటించాలి. ఇది గొప్ప తంత్రం అన్నమాట. ఈ తంత్రం అంతా తెలుసుకోవాలంటే సంస్కృతంలో ఉన్న పూర్వమైన కావ్యాలు చదవాలి, చాణక్యుడు లాంటి వాళ్ళ కథలు చదవాలి. ఈ అమ్మాయి చిన్నప్పుడు పనికిమాలిన వాళ్ళ స్నేహం చేసింది. ఆ పనికిమాలిన వాళ్ళలో ఒక దౌర్భాగ్యురాలు ఉంది. ఈ దౌర్భాగ్యురాలు అనేదిట ఈ గురువుల్ని నమ్మకం, దేవుణ్ణి నమ్మకం, దేవుడి పేరు చెప్పి బతకడం కోసం కొంతమంది సృష్టించినవి ఈ పురాణాలు, అవి నమ్మకం. ఏమీ లేదు ఈ సృష్టిలో, మనకి మనమే దేవుళ్ళం, మనకి మనమే ప్రకృతి వల్లే సృష్టి అంతా పుట్టేసింది, దేవుడు లేడు, దెయ్యం లేడు, నీకు నువ్వే దేవుడివి, ఇలా బాగా నూరిపోసింది. అలాంటి దౌర్భాగ్యులతో స్నేహం వల్ల ఈ సౌమినికి, శ్రీ సౌమినికి తెలియకుండానే దేవుడి మీద ద్వేషం పెరిగింది, తల్లిదండ్రుల మీద కోపం పెరిగింది. ఆ అంటే తప్పు ఊ అంటే కోపం, అన్నిటికీ తల్లిదండ్రులు తిట్టేది, ఇంకా రెచ్చిపోయింది. ఈ విధంగా 8 ఏళ్ల వయస్సు నుంచి 16 ఏళ్ళు వచ్చేదాకా తల్లిదండ్రులకి నరకం మిగిల్చి ఒక రోజున చెప్పా పెట్టకుండా ఒక అతి నీచాతి నీచుడైన ఒక చండాలుడితో పాటు అడవికి పోయింది. వెళ్ళిపోతూ ఉంటే దారిలో అదృష్టవశాత్తు అగస్త్య మహర్షి కనపడ్డాడు. ఒక్కసారన్నా మారుద్దాం అనుకున్నాడు ఏమిటో ఆయన. అగస్త్యుడు లోపాముద్రా సమేతంగా శ్రీశైలం వస్తున్నాడు కాశీ నుంచి. శ్రీశైల క్షేత్రానికి వస్తున్న మహాత్ముడు దారిలో అమ్మాయిని చూసి, ఓసి శ్రీసౌమిని, ఎటువంటి వంశంలో పుట్టావు? భారద్వాజ పవిత్ర గోత్రంలో పుట్టావు. మీ నాన్న మహాత్ముడు, అమ్మ మహాత్మురాలు, నీకు ఈ దరిద్రం ఎలా పట్టింది? నా మాట విను. మళ్ళీ ఇంటికి వెళ్ళి పశ్చాత్తాపంతో తల్లిదండ్రుల కాళ్ళ మీద పడు. వాళ్ళు చెప్పినట్టు నడుచుకో. పెద్దల మాట ఎప్పుడు విను. అటు సూర్యుడు ఇటు పొడిచినా ముగ్గురు మీద ద్వేషం పెట్టుకోకూడదు. అన్నద్రోహం గురుద్రోహం బ్రహ్మద్రోహం నకారయేత్. ఈ మూడు ద్రోహాలు చేసిన వాడు జీవితంలో బాగుపడాడు. అందులో మొదటిది ఏమిటి? అన్నద్రోహం. అన్నం మీద ఎప్పుడూ కూడా మనం వ్యతిరేకత పెంచుకోకూడదు. అన్నం పెట్టిన వాడిని ఎప్పుడు మర్చిపోకూడదు అని అర్థం అనమాట. ఒక్కసారి ఇంత అన్నం పెట్టిన వాడిని, యావజ్జీవితం నాకు ఇంత అన్నం పెట్టావా, ఈ రోజు గుళ్ళో ఇంత కట్టు పొంగలు పెట్టావా, ఇంత చక్కెర పొంగలు పెట్టావా, ఈ పూట నాకు ఇంత ఆహారం పెట్టావా అని అనుక్షణం పొగడాలి. పెట్టని వాడిని తిట్టద్దు, కానీ పెట్టిన వాడిని ఎప్పుడు పొగడండి. అన్నం పెట్టిన వాడిని యావజ్జీవితం గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు అతనికి వ్యతిరేకంగా మాట్లాడకూడదు. ఒకవేళ వ్యతిరేకంగా మాట్లాడితే దానికి అన్నద్రోహం అని పేరు. గుర్తుపెట్టు. అన్నిటికంటే ఏమిటి? పిలిచి అన్నం పెట్టిన వాడిని ఎవడైనా తిట్టాడా? ఇంకా వాడి పాపానికి ప్రాయశ్చిత్తం లేదు. 100,000 జన్మల పాటు ముష్టివాడై అన్నం లేకుండా అలమటించిపోయి ఎంగిలోకులు వెతుక్కు తింటాట అన్నద్రోహం చేసిన వాడు. నీకు అన్నం పెట్టిన వాడిని తిట్టావంటే, వాడికి ద్రోహం చేసావంటే 100,000 జన్మలు ఎత్తుతావు. 100,000 జన్మలు కూడా వీధుల్లో కూర్చుని, ఇంత అన్నం పెట్టండి బాబోయ్, ఆకలికి చచ్చిపోతున్నాం బాబోయ్ అని ఏడుస్తూ కూర్చుంటారట. పొద్దున్నే నానా బాధ పడిపోతూ ఎవడు ఇడ్లీ పెట్టిస్తాడా, ఎవడన్నా దాత దొరుకుతాడా అనుకుంటారు. అలా పెట్టకపోతే అక్కడికి ఎంగిలోకులు నొక్కుంటారట. కాబట్టి ఎట్టి పరిస్థితులలో అన్నం పెట్టిన వాడికి మాత్రం అపకారం చేయకూడదు, వాడిని మర్చిపోకూడదు, తిట్టకూడదు. ఇంకా రెండవది గురుద్రోహం. గురువు గారు ఏం చెబితే అదే వేదవాక్కు. ఇక ఆయన అనుసరించడం తప్ప ఇలా ఏమిటి నడకూడదంతే, రెండో ప్రశ్నే లేదు. అన్నిటికంటే పరమ ద్రోహం గురుద్రోహం. ఆ గురుద్రోహం చేసిన వాడు 1,000 జన్మలెత్తినా వాడికి విముక్తి ఉండదు. వాడు పశువై క్రిమి కీటకాలై మలమూత్ర భక్షణ చేస్తాడు. ఇంకా ఆఖరిది బ్రహ్మద్రోహన్నకారయేత్. మాట వరసకు కూడా నీకు పౌరోహిత్యం వహించేటటువంటి అర్చనలు చేయించే బ్రహ్మని పొరపాటును కూడా తిట్టకూడదు. నీకు ఇష్టమైతే మాని వాడి జోలికి వెళ్ళడం, కానీ తిట్టడం మాత్రం చేయకూడదు. ఈ బ్రహ్మద్వేషం కలిగిందా అటువంటి వాడు వచ్చే జన్మలో వీధిలో కుంటి కుక్కై పుడతాడు. మళ్ళీ కుంటి గుడ్డి కుక్కలు ఉంటాయి, ఆ కుక్కలు ఎవరనుకుంటున్నారు? ఇలా బ్రహ్మలు తిట్టిన వాళ్ళు అనమాట. నెక్స్ట్ జన్మలో మనం కూడా వీధుల్లో ఇలా కుంటుకుంటూ పరిగెత్తాలి కుక్క రూపంలో అనుకుంటే అప్పుడు తిట్టమని చెప్పారు. లేదా కళ్ళు కనిపించిన కుక్కల్లా తిరగాలనుకుంటే అలా తిట్టమన్నారు. ఈ మూడు చెయ్యకూడదు. నా మాట విను, వెళ్ళు, పో నీ కుటుంబంలోకి వెళ్ళు. ఆ ముగ్గురు కూడా అన్నద్రోహము గురుద్రోహము బ్రహ్మద్రోహం చేయకూడదని చెప్పానే, ఈ అన్నం పెట్టేవాడు గురువు మరియు బ్రహ్మ ఈ ముగ్గురు తల్లిదండ్రుల రూపంలో ఉంటారు. అందుకే తల్లిదండ్రులు అంటే ముగ్గురు యొక్క స్వరూపాలు. ఆ ముగ్గురు నీ ఇంట్లో ఉన్నారు మీ అమ్మా నాన్నల రూపంలో. వాళ్ళు చెప్పినట్టు వినంటే యగాదిగా చూసి నువ్వెవడవాయ్ బోడి అంది. మహానుభావుడు అగస్త్యుడు అంటే తెలిసిన, అగస్త్యుడనేవాడు లేకపోతే ఇవాళ ప్రపంచంలో 100 శైవక్షేత్రాలకి ఇంత విలువ లేదు. అంత ప్రచారం చేసిన మహానుభావుడు ఆయన. శ్రీశైల మహిమని అగస్త్యుడు చెప్పినంత గొప్పగా ఎవ్వరు చెప్పలా. అసలు స్కాందపురాణంలో కానీ శివపురాణంలో కానీ లోపాముద్రని కూర్చోబెట్టి తన భార్యని శ్రోతగా చేసుకుని మహానుభావుడు అగస్త్యుడు శివలింగ మహిమంటే ఏమిటో తెగ చెప్పాడు. శివుణ్ణి ఎలా పూజించాలి, బిల్వపత్రముల మహిమేమిటి, విభూతి మహిమేమిటి అనర్గణంగా చెప్పుకుపోయాడు ఆయన. ఇప్పుడు మీరు రోజు శ్రీశైల శిఖరం దృష్ట్యా పునర్జన్మన విద్యతే అంటున్నారే, ఆ శ్లోకం చెప్పింది అగస్త్యుడు. గుర్తుపెట్టుకోండి, కాశీఖండంలో అగస్త్యుడు లోపాముద్రతో పాటు కాశీ నుంచి ఇలా వచ్చాడు ఈ శ్రీశైల శిఖరం దగ్గరకి. అక్కడ శిఖర దర్శనం చేయించాడు భార్యకి. అక్కడ ఆయన లోపాముద్రతో అన్నాడు, శ్రీశైల శిఖరం దృష్ట్యా పునర్జన్మన విద్యతే అన్నాడు. శ్రీశైల శిఖరమును చూస్తే పునర్జన్మ ఉండదు. అప్పుడు వెంటనే ఆవిడ పకపకానవి, ఇదమేవహి సత్యం చేత్ కిమర్థం కాశీరిష్యతే. ఇదే నిజమైతే కాశీకి ఎందుకండి వెళ్ళడం అంది. ఇది నిజమైతే నేనేం పెద్ద చదువుకోలేదు, పైగా భార్యలు అలాగే అంటారు కొంతమంది. లోపామిత్రుడు కూడా చాలా చమత్కారంగా, నేను మీ అంత చదువుకున్నదాన్ని కాదు కదండి, ఏదో ఇంట్లో కూర్చుని మీకోసం ఇంత నైవేద్యం చేస్తాను, కాస్త కాఫీ టీలు పెడతాను, ఐఎమ్ నాట్ ఎన్ ఎడ్యుకేటెడ్ ఉమెన్. మీరేమనుకోకుండా ఇదే నిజమైతే, శ్రీశైల శిఖరం చూస్తే పునర్జన్మ ఉండదనే మాట నిజమైతే, ఇంకెందుకండి కాశీ వెళ్ళాలి, కాశీలో చస్తేనే మోక్షం కదా, ఇక్కడ శిఖరం చూస్తే పునర్జన్మ ఉండదు కదా అంటే, అప్పుడు ఆయన మహామహిమ గురించి చెప్పి, వెరిదైనా శ్రీశైలం అంటే మాటలు కాదు, అదే శివలింగం. శివుడు ఒక నియమం చేశాడు, ఇక్కడ శిఖర దర్శనం చేసుకున్నవాడు వచ్చే జన్మలో కాశీలో మరణిస్తాడు, వాడికి మోక్షం వస్తుంది. అంత తేలికగా కాశీ మరణం రమ్మంటే రాదు. శ్రీశైలంలో ప్రతి అణువణువు ఈశ్వరుడికి అత్యంత ప్రీతిపాత్రమైన లింగమే. ఇక్కడ పంచభూతాలు, పృథివీ, ఆకాశం, జలం, అగ్ని, వాయువు లింగరూపాల్లో దర్శనమిస్తాయి. మహానుభావులు నిరంతరం చరించే భూమి, నారదుడు, బ్రహ్మ, విష్ణువు అర్ధరాత్రి పూట ఇక్కడికి వచ్చి లింగాన్ని అభిషేకం చేసి పోతూ ఉంటారని చెప్పాడు ఆయన. అంత గొప్ప క్షేత్రం. ఇలా ఎన్నో శ్లోకములు చెప్పిన అంతటి అగస్త్యుణ్ణి, అంతటి మహాత్ముణ్ణి, పైగా లోపాముద్ర వల్లభుణ్ణి. లోపాముద్రను చూసారుగా మీరు, భ్రమరాంబాదేవి ఆలయంలో పక్కనే ఉంటుంది, అక్కడే కూర్చుని ప్రసాదం ఇస్తున్నారు. అక్కడేమో లోపాముద్ర ఉన్నది, ఇక్కడేమో అగస్త్యుడు గుళ్ళో కూర్చుంటాడు, ఇక్కడేమో రామప్రతిష్ఠిత సహస్రలింగం ఉన్నది, ఏది స్వామివారి వృద్ధమల్లికార్జునుడు వెనకాతల, అమ్మవారి దగ్గర సీతా ప్రతిష్ఠిత సహస్రలింగం ఉంది, రాముడు ఎక్కడ, సీత ఎక్కడ, అయ్యవారు ఎక్కడ, అమ్మవారు ఎక్కడ, ఎవరి పార్టీలు వాళ్ళు చూసుకుని చక్కగా సహస్రలింగాలను స్థాపించారు. చూశారు వాళ్ళని, అంతటి మహాత్ముడు నిరంతరం ఈ క్షేత్రానికి వచ్చి తరించిపోయే పుణ్యాత్ముడు అగస్త్యుడు. వెర్రిదాన తల్లిదండ్రుల్ని పూజించంటే నువ్వెవడవి, పొట్టాడివి, నువ్వు చెబుతావా అంది. ఆయన చిరునవ్వునవి, అమ్మా ఎంత తిట్టినా నాకు నీ మీద ద్వేషం రాదు, నాకు నీలాంటి పిల్లలంతా కూతుళ్ళల్లా కనిపిస్తారు, నేను బ్రహ్మచారిని, శుద్ధ బ్రహ్మచారిని, అంటే భార్య ఉన్నా బ్రహ్మచారి ఆయన, అంత నియమంతో ఉంటాడు ఆయన. నియమనిష్టలతో ఉండే మహానుభావులు భార్య పక్కనున్నప్పటికీ వాళ్ళు బ్రహ్మచారులే, అయినా నాకు లోకమంతా సంతానమే, నువ్వు కూతురు లాంటిదానివే, అందుకే చెబుతున్నాను, వింటే విను, లేదా తత్ఫలితం నువ్వే అనుభవిస్తావు, ఇంతకుమించి ఏమన్ను అని వెళ్ళిపోయాడు ఆయన. లోపాముద్ర చెప్పిన మాట, అగస్త్యుడు చెప్పిన మాట ధిక్కరించి ఈ సౌమిని బోయవాణ్ణి వెంట పెట్టుకుని, ఒక చండాలుణ్ణి వెంట పెట్టుకుని అడవిలోకి పోయింది. ఇంకా అడవిలోకి వెళ్ళాక వాడి చేత మెడలో తాళి కట్టించుకుంది. మహాత్ములైన గొప్ప గొప్ప వాళ్ళని సంబంధంగా తెస్తే కాదని చివరికి ఆ దౌర్భాగ్యుడితో అడవిలో మకాం పెట్టి, రోజు వాడితో కలిసి ఒక మేకల మందు ఉండేది వాడికి, ఆ మేకల మందని అడవిలో మేపడం, సాయంత్రానికి వచ్చేసరికల్లా 5-6 కళ్ళు కొండలు, జీలుగు కళ్ళు అని ఒక కళ్ళు ఉందిట, అది బాగా మత్తిస్తుందిట, ఆ కళ్ళు కొండలు తెచ్చుకోవటం, మేకల మందనేమో దొడ్లో బంధించి అక్కడ రోజు ఒక మేకను నరికి దాని మాంసం వండుకుని వాడితో కలిసి కళ్ళు తాగుతూ ఈ మాంసం నంచుకుంటూ తినేది. తెగ తాగేసి వాడికంటే ఎక్కువ మత్తుగా తాగేసేది. అసలు ఈ వ్యసనం ఎలా అలవాటు అవుతుందో కానీ, అలవాటైతే అందులోంచి బయటికి రావడానికి జ్ఞానులు తప్ప ఒకడు ఎవడైనా అయితే ఇష్టోదడి తాగేస్తారు. వీళ్ళకి కొన్ని ఆవులు ఉన్నాయి, అడవిలో ఉన్న మరి మజ్జిగ కావాలి, పెరుగు కావాలి, అందుకని వీడి బోయేవాడు 4 ఆవుల్ని పెంచేవాడు. వాటికి 8 దూడలు ఉన్నాయి, 4 ఆవులు, 8 దూడలు, పెద్ద మేకల మంద, వీటిని తీసుకెళ్ళడం, మధ్యాహ్నం దాకా అడవిలో మేపడం, సాయంకాలానికి వెనక్కి తిరిగి తీసుకురావడం, అక్కడున్న పశువుల శాలలో వాటికి కట్టేసేవారు. ఇంకా అక్కడి నుంచి సాయంకాలం నుంచి వాళ్ళ పని పెట్టనమాట, మేకను శుభ్రంగా కోసేయటం, వాళ్ళకి తోచిన రీతిలో వండుకోవడం, వండుకున్నాక సూర్యుడు పడమర దిక్కుకు వాలే సమయానికి తెచ్చుకున్న కళ్ళు కొండలు పక్కన పెట్టుకుని ఇద్దరు చెంబులతో తాగేసేవారట. మనం చెంబులతో నీళ్లతో ఈశ్వరుడికి అభిషేకం చేయడానికే అమ్మో ఓ చెంబుడా అనుకుంటున్నాం, వాళ్ళు చెంబులకు చెంబులు లోపల పోసుకుని తాగేసేవారు, ఈ మాంసం శుభ్రంగా తినేవారు. రెచ్చిపోయి వాళ్ళిద్దరూ ఇష్టం వచ్చినట్టుగా చెయ్యరాని పాపాలు చేశారు.